నేను ఆత్మబంధనారా, ఎన్నో జన్మల కృషింటేనే కానీ భక్తి కలగటంట. భక్తి లేకపోతే ముక్తి రాదు. పరమ పురుషార్థాల్లో ముఖ్యమైన పురుషార్థం మోక్షం. అందరూ ఈ కలియుగానికి, ప్రత్యేకంగా యుగానికి అన్ని మార్గాల్లోకి భక్తి మార్గం మంచిది. గంగాధర శర్మ భక్తికి నేను కలకాలం చిరకాలం జ్ఞాపకం పెట్టుకుంటాను. అందుచేత ఈ భక్తి భావంతో, ప్రేమభావంతో, ఎంతో ఆత్మీయతో, ఆప్యాయతతో ఈ సన్మానం చేసినటువంటిది గంగాధర శర్మ దంపతులకి, వారి కుటుంబ సభ్యులకి వైరాగ్యం, జ్ఞానం, ఐశ్వర్యం అంత సమృద్ధిగా కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. భగవంతుడే బ్రహ్మదేవుడి రూపంలో, భగవంతుడే విష్ణుదేవుడి రూపంలో, భగవంతుడే శివదేవుడి రూపంలో మనకు కనిపిస్తున్నారు. ఆ త్రిమూర్తులు కూడా భగవంతుడి యొక్క స్వరూపమే. భేదం ఏమి పెట్టుకో, శివకేశవుడికి మధ్య మనం భేదం పెట్టుకోవాల్సిందే, అవసరం లేదు. ఇక భక్తుడైన మీకందరికీ కూడా భౌతికంగానే ఆధ్యాత్మికంగానే శ్రేయస్సు కలగాలని సభాముఖంగా మరొకసారి భగవంతుని ప్రార్థిస్తున్నారు. సభకు ఇచ్చేసిన మీకు అందరికీ శుభం కలగాలని. భగవంతుడు మనకు తెలివితేటలు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు. తెలివితేటలు మంచివి కాదు, చెడ్డవి కాదు. చెడువి మంచిది కాదు, చెడ్డది కాదు. అది ఆ చెడువిని చెడ్డకు ఉపయోగిస్తే పాపం వస్తుంది, ఆ చెడువిని మంచికి ఉపయోగిస్తే పుణ్యం వస్తుంది. ఆ చెడువిని ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకోవాలి. భగవంతుడు ఏ అవకాశాలు అయితే మనకి ఇచ్చాడో ఆ అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలి. మన ధనం మనకు చిత్తశుద్ధి కలగజేయాలి, మన విద్య మనకు చిత్తశుద్ధి కలగజేయాలి, మన తెలివితేటలు మనకు చిత్తశుద్ధి కలగజేయాలి. చిత్తశుద్ధి లేకుండా మనకి శాంతి కలగదు, ఆనందం కలగదు, బ్రహ్మానుభవం కలగదు. చిత్తశుద్ధి అనే గేటు గురించి మనం బ్రాహ్మణ స్థితిని పొందాలి, బ్రహ్మానుభవం పొందాలి, ఆనందానుభవం పొందాలి, జ్ఞానానుభవం పొందాలి. జ్ఞానంతో సమానమైంది కానీ దానికి మించింది కానీ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేదని భగవంతుడు చెప్పాడు. ఆత్మ జ్ఞానంతో సమానమైంది, దానితో సమానమైంది కానీ మించింది కానీ ఈ లోకంలో కానీ పరలోకంలో లేదు అని భగవంతుడు చెప్పాడు. జ్ఞానం పరమ పవిత్రమైనది, స్వచ్ఛమైనది, స్వేచ్ఛ గలది, పవిత్రమైనది. ఆ జ్ఞానం మనకు వచ్చే వరకు మనకు మోక్షం కలగదు. ఎక్కడైనా మనం హృదయంలోనే అనుభవం పొందాలి. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలైనా హృదయంలోనే అనుభవంలో అనుభవం ఎక్కడే పొందాలి మనం. జ్ఞానం మనకి స్వేచ్ఛనిస్తుంది, స్వతంత్రాన్ని ఇస్తుంది. ఇది బయట స్నేహితుల మీదో, బంధువుల మీదో, లేకపోతే భోగాల మీదో, బయట పరిస్థితుల మీదో, బయట పరిసరాల మీదో, బయట వస్తువుల మీదో మనం ఆనందం కోసం, మన సుఖం కోసం ఆధారపడి ఉన్నాం. ఇది బానిసత్వం. దీనివల్ల మనం స్వతంత్ర లాభం. ఇతర వస్తువుల మీద కానీ, లోకం మీద కానీ, ఇంద్రియ విషయాల మీద కానీ ఆధారపడకుండా మనం సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండాలంటే జ్ఞానం సంపాదించాలి, ఆత్మజ్ఞానం సంపాదన చేయాలి. అప్పటి వరకు మనకి బయట విషయాల్లోంచి సుఖం, శాంతి, ఆనందం ఏదైనా వస్తున్నప్పటికీ అది నిలబడదు. మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, మనో నిగ్రహం లేకపోతే, ఇంద్రియ నిగ్రహం లేకపోతే ప్రయోజనం లేదు. మనో నిగ్రహం లేని వాడికి, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి సంసారం వస్తుంది. మనో నిగ్రహం ఉన్నవాడు ఇంద్రియ నిగ్రహం వాడు సంసారం నుంచి విడుదల పొందుతాడు. జ్ఞానం ఇక్కడ ఉంది, భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. అద్దాన్ని, అద్దంలో మన ముఖం చూసుకునేటప్పుడు దాన్ని ఎలా శుభ్రంగా తయారు చేసి ముఖం చూసుకుంటాం, అద్దాన్ని ఎంత శుభ్రం, ఎంత శుభ్రం చేస్తే అంత శుభ్రంగా మన ముఖం అందులో కనిపిస్తుంది, అంత స్పష్టంగా మన ముఖం అందులో కనిపిస్తుంది, మన ప్రతిబింబం. అలా అద్దాన్ని ఏ విధంగా అయితే శుభ్రం చేస్తాం, అలా మన మనస్సును శుభ్రం చేసి, మన మనస్సును పరిశుద్ధం చేస్తే, ఆ మనస్సు సహాయంతో హృదయంలో ఉన్న జ్ఞానాన్ని, హృదయంలో ఉన్న పరమాత్మని, హృదయంలో ఉన్న తేజస్సుని, హృదయంలో ఉన్న జ్ఞాన తేజస్సుని, హృదయంలో ఉన్న ఐశ్వర్యాన్ని, హృదయంలో ఉన్న చావులేని వస్తువుని, హృదయంలో ఉన్న అమృతాన్ని మనం గోచరించవచ్చు. మన గోచరిస్తుందంటే స్పష్టంగా చూడవచ్చు. అద్దంలో చూసుకున్నప్పుడు మన ప్రతిబింబాన్ని ఎంత స్పష్టంగా చూసుకుంటాము, మన హృదయంలో ఉన్నటువంటి వస్తువుని కూడా అంత స్పష్టంగా చూసుకోవచ్చు. మన మనస్సు కనుక స్పష్టంగా ఉంటే, స్వచ్ఛంగా ఉంటే, అంటే మనం మన మనస్సు శాంతిగా ఉండాలంటే, స్వచ్ఛంగా ఉండాలంటే, మనం చేసే స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చదివే పుస్తకాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దుర్మార్గులు మన స్వార్థం కోసం ఉపయోగపడతాయంటే వాడు దుర్మార్గులైనా సన్మార్గులు అనుకుంటాం మనం. ఇప్పుడు నా స్వార్థం కోసం కొంతమంది దుర్మార్గులు ఉపయోగపడుతున్నారు అనుకున్నాడు, వాడు దుర్మార్గులే, కానీ నా మనసు కూడా సన్మార్గులు సరే. ఇది లోకం యొక్క పోకలు. అంటే స్నేహాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో, చదివే గ్రంథాల విషయంలో బహు జాగ్రత్తగా, తెలివి మంచిది, తెలివి చాలా మంచిది. ఆ తెలివితోటి మనం ఇతరులకి మంచి చెయ్యాలి. అలాగే ధనం కూడా మంచిది, ఆ ధనంతో ఇతరులకు మంచి చెయ్యాలి. అలాగే ఆధ్యాత్మికంగా మన అభివృద్ధిలోకి రావాలంటే మన సాధన వీధి గదికి పరిమితం అవ్వకూడదు. ఏదో ఎవరినైనా ఉపాధి, వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు, శివుడు, రమణ, ఎవరే గురువుని కానీ ఎవరైనా ఉపాసన చేసుకోవచ్చు. ఉపాసన వల్ల ఏకాగ్రత వస్తుంది, ధ్యానం వస్తుంది. ఎవరైనా ఉపాసన చేసుకోవచ్చు, దేవతలను ఎవరైనా మనం ఉపాసన చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఏకాగ్రత కలుగుతుంది. అదంతా మంచిదే, పూజ జపము ఇవన్నీ మంచివే, జపధ్యానములు మంచివే. కానీ ఎవరైనా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలి, జీవితంలో అభివృద్ధిలోకి రావాలి, భౌతికంగానే ఆధ్యాత్మికం కూడా అభివృద్ధిలోకి రావాలని మీలో ఎవరికైనా వికరణ శుద్ధిగా ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ చెప్పటం లేదు నేను. మీలో అంటే సిన్సియర్గా ఎవరైనా ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటే, కాలక్షేపానికి కాకుండా సాధకులు మీలో ఎవరైనా సిన్సియర్గా వికరణ శుద్ధిగా ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటే నేను చెప్పి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మాట మనం మాట్లాడే మాట నిర్మలంగా మాట్లాడాలి, ఇంట్లో కానీ బయట కానీ. మన మాట నిర్మలంగా ఉండాలి. అలాగే మనం ఏదైనా చేతడు చేసే పని అనేది నిర్మలంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. మనకు వచ్చే తలంపులు కూడా నిర్మలంగా ఉండాలి. మనం నిశ్చలంగా నిర్మలంగా శాంతంగా చేతడు పని చేయాలి, నోటితోటి మాట్లాడాలి. మనకు వచ్చే తలంపులు కూడా నిర్మలంగా నిశ్చలంగా ఉండాలి. ఈ రోజున మనకు ఏం మంచి ఆలోచనలు వచ్చినాయి, ఈ రోజున ఈ రోజున ఏం మంచి పని చేశాం, ఈ రోజున ఎవరికైనా మనం సహకారం చేశాము, ఈ రోజున మనం చేసిన సాధన ఏంటి, ఈ రోజు మనం పూజ చేశాము ఎంతవరకు భగవంతుడితో మనకు అనుబంధం కుదిరింది, జపం చేశాము ఎంతవరకు భగవంతుడికి సన్నిహితంగా వెళ్ళాము అని సాయంత్రం నిద్రపోయే ముందు ఏ రోజుకి ఆ రోజు మనం చేసిన సాధన అంతా కూడా, ఏమి సాధన చేశాము, ఏమి సాధన చేయలేదు, ఇలా ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడాము, ఆ పొరపాటుగా మాట్లాడితే అటువంటి పొరపాటు మాటలు ఇంకా మాట్లాడకూడదు అని సాయంత్రం నిద్రపోయే ముందు నిశ్చయం చేసుకోవాలి. అందుచేత మనం బహు జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి వాళ్ళేం మంచి పనులు చేయరు, వాళ్ళేం మంచి మాటలు మాట్లాడరు, ఎంచేపు ఇతరులను ఎవరినెవరో విమర్శిస్తూ ఉంటారు. అదే పని కొన్ని వాళ్ళు మంచివాళ్ళు అంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు, ఎంచేపు ఎవరి మొక్కనే ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మనస్సులో ఉన్న అశాంతి, మనస్సులో ఉన్న చేపని. ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, ఇతరులను ఎవరైనా ఇతరులు రోజు ఎవరినొకరిని విమర్శిస్తూ ఉంటామనుకోండి, లేకపోతే ఎవరినొకరిని తిడతా ఉంటామనుకోండి, ఇతరులకి అపకారం చేస్తాం అనుకోండి, ఏదో రూపంలో అపకారం చేస్తా ఉంటాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే మనలో మనస్సులో శాంతి లేదని, మనస్సులో చాపల్యం వల్ల. మన మనస్సులో చాపల్యం ఉన్నప్పుడు, మన మనస్సుకు కుదిరి లేనప్పుడు, మన మనస్సుకి శాంతి లేనప్పుడు ఇతరులను విమర్శించడమే పని, ఇతరులను ఏదో తిట్టడమే పని, ఎంచేపు కుయుక్తులతో మాట్లాడటం పని, కుయుక్తులు కుతంత్రాలు చేయొచ్చు కాలక్షేపమే పని. వాడికి చిత్తంలో మనస్సులో శాంతి లేనప్పుడు, మనస్సు చాపల్యం ఉన్నప్పుడు, మనస్సు కుదిరి లేనప్పుడు వాడు కుయుక్తులు కుతంత్రాలతోటి వాడు జీవితం గడుపుతాడు. అంటే వాడికి మనసు కుదిరలేదు, బ్రెయిన్ సరిగ్గా పనిచేయటం లేదు వాడు. అంటే ఈ విషయాలన్నీ మీకు నేను ఎందుకు చెబుతున్నానంటే, సాధకుడు మాట్లాడే సాధకుడు ఎలా, ఎవరో ఇతరులు మనం భగవంతుడు చెప్పిన మాటలను ప్రమాణంగా తీసుకోవాలి. కానీ అజ్ఞానంలో అవిద్యలో కూరుకుపోయిన మనుషులు, అహంకారంలో కూరుకుపోయిన మనుషులు యొక్క మాటలను మనం ప్రమాణంగా తీసుకోకూడదు. మానవుడికి గాలి బలం వల్ల బాధ వస్తుంది, ఇప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, బంధువుల వల్ల బాధలు వస్తాయి, స్నేహితుల వల్ల బాధలు వస్తాయి, విరోధుల వల్ల బాధలు వస్తాయి. కానీ అన్నిట్లకంటే కూడా లోపల మనకున్న అజ్ఞానమే మనల్ని ఎక్కువ బాధ పెడుతుంది. 90 మనలో ఉన్న అజ్ఞానమే మనల్ని ఎక్కువ బాధ పెడుతుంది. ఈ అజ్ఞానాన్ని కనుక మనం ప్రయత్నం చేసి తీసేసుకోగలిగితే 90 దుఃఖంలోంచి, అశాంతి నుంచి ఈ జన్మలోనే విడుదల పొందుతాం. ఈ సంసారం అంటే ఇంట్లో భార్య, పిల్లలు, తల్లి, తండ్రి కాదు సంసారం అంటే. సంసారం అంటే జన్మించటం మరణించటం ఇది సంసారం అని పెద్దలు చెప్తారు. నువ్వు జీవిస్తున్నావు అంటే చనిపోవటానికే జీవిస్తున్నావు, నీకు అది తెలియదున్నది. ఏ రోజు కాదు చావు దగ్గరికి వస్తాం మనకి తెలియదు, మనకి రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నాం. చావటానికి జీవిస్తున్నాం అంటే మనం అందరం ఇప్పుడు జీవిస్తున్నాం, చచ్చిపోవటానికి జీవిస్తాం. చనిపోయేవాడు ఎందుకు చనిపోతున్నాడు, మళ్ళీ పుట్టడానికి చనిపోతున్నాడు. జీవించేవాడేమో చనిపోతున్నాడు, చనిపోయినవాడు ఎందుకు పుడుతున్నాడు, చనిపోయేవాడు ఎందుకు చనిపోతున్నాడు అంటే మళ్ళీ పుట్టడానికి ఆడు చనిపోతున్నాడు. ఇది సంసారం. జీవించేవాడు చనిపోతున్నాడు, చనిపోయేవాడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ పుట్టడానికి ఆడు చనిపోతున్నాడు, ఊరికే చనిపోవటం లేదు వాడు. అంటే దేహాభిమానం ఉన్నప్పుడు, దేహ బుద్ధి ఉన్నప్పుడు పునర్జన్మ వచ్చి చేరుతుంది, అదే సంసారం. ఈ జన్మ మరణ ప్రవాహమే సంసారం. అంటే మనకి పుస్తకాలు చదువుతున్నాం, పెద్దల మాటలు వింటున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, కానీ అందరి హృదయాల్లోనే ఉన్నవాడు నా హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నవాడే అందరి హృదయాల్లోనే ఉన్నాడు. ఆ భగవంతుని ఎప్పుడైతే మనం చూసే జన్మ వస్తుందో, చూసే రోజు వస్తుంది, మన కడసారి జన్మ. ఏకత్వాన్ని దర్శించిన వాడికి ఇంకా పునర్జన్మ ఉండదు, వాడికి రాగద్వేషాలు ఉండవు. అందరి హృదయాల్లోనే భగవంతుడు చైతన్యంగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఆ అంతర్యామిని ఎవడైతే చూస్తున్నాడో వాడికి ఇంకా పునర్జన్మ ఉండదు. అనేకత్వాన్ని చూసేవాడికి పునర్జన్మ వస్తుంది, ఏకత్వాన్ని చూసేవాడు పునర్జన్మడు నుంచి విడుదల పొందుతాడు. అంటే రూపాలు తేడాగా ఉన్నా, నామాలు తేడాగా ఉన్నా, మీరు చేసే పనులు తేడాగా ఉన్నా, అందరి హృదయాల్లోనే ఎవడైతే ఒకే వస్తువును చూస్తున్నాడో వాడు అజ్ఞానంలోంచి అవిద్యలోంచి బయటపడతాడు. అనేక రకాల బాధలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ అన్నింటికంటే బాధ పెట్టేది అవిద్య, అజ్ఞానం, అహంకారం. వాటి నుంచి విడుదల పొందినవాడే మహర్షి, మహాత్ముడు, యోగి, ఋషి. దానికోసమే మనం సాధన చేయవలసింది, దానికోసమే. అందుచేత ఇప్పుడు ఇక భగవాన్ చెప్పి గురువు ఎట్లా లభిస్తాడని, మనకి గురువు ఎలా దొరుకుతాడు అంటే, మనం ఎన్ని తెలివితేటలున్నా, మనం ఎంత ప్రయత్నం చేసినా, మనం ఎంత సాధన చేసినా గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఆత్మానుభవం కలగదు. నిజమైన గురువు ఎక్కడే ఉన్నాడు, హృదయంలోనే ఉన్నాడు. సత్యం హృదయంలోనే ఉంది, బ్రహ్మం హృదయంలో ఉంది, చావుడైన వస్తువు ఇక్కడే ఉంది. ఈ శరీరానికి చావు రాకముందు ఈ హృదయంలో ఉన్న చావు లేని వస్తువుని తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని పొందుతాడు. అంటే మృత్యువుని జయించి బయటకు వచ్చేస్తాడు. శరీరం చనిపోతున్నా తాను చనిపోవటం లేదని అనుభవం వాడికి వస్తుంది. ఎవరికి శరీరానికి మరణం రాకముందు ఎవడైతే మరణాన్ని జయించాడు వాడికి అమృతానుభవం కలుగుతుంది. మరణం అనేది ఒక తలంపే, మరణం అనేది నిజం కాదు, అది కూడా ఒక తలంపే, పునర్జన్మ కూడా ఒక తలంపే. ఈ పుణ్యాలు పాపాలు ఇవన్నీ తలంపులే. అది పుణ్యం ఎందుకు చేయమన్నారంటే, మన ఆత్మజ్ఞాన సముపార్జనకు పుణ్యం సహకరిస్తుంది, పుణ్యం మనకు సుఖాన్ని ఇస్తుంది, పాపం దుఃఖాన్ని ఇస్తుంది, కాబట్టి పుణ్యం చేయమన్నారు. చిత్తశుద్ధికి పుణ్యం సహకరిస్తుంది. అదే కర్మ కూడా ఎలా చేయాలంటే, నేను చేస్తున్నాననే తలంపు లేకుండా, నేను చేస్తున్నాననే భావం లేకుండా చేయాలి. అంటే కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా చేయాలి. మనం కర్తృత్వంతో చేస్తే, అహంకారంతో చేస్తే, అహంభావంతో కనుక చేస్తే పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం, ఎత్తుకి ఎత్తు అనుభవించాలి. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, పాపం కంటే పుణ్యం మంచిది. కానీ చెడు తలంపులు, మంచి తలంపులు కూడా నా స్వరూపానికి నన్ను దూరం చేసేస్తూ ఉంటాను. అయితే లోపల నా సద్వస్తువు, లోపల నా సత్య వస్తువు, లోపల నా చావు లేని వస్తువు, మంచి తలంపులకి, చెడు తలంపులకి, ఇష్టాలకి, అయిష్టాలకి, చావులకి, పుట్టుకలకి, ఈ కర్మానుభవాలకి, అన్నింటికి అతీతమైనది. దానికి కర్తృత్వం లేదు. లోపలన చేయటం కర్మ చేయదు, మీరు చేస్తున్న కర్మ చూస్తూ ఉంటారు. అందుకే వాడిని సాక్షి అన్నారు. వారు ఏం మాట్లాడరు. మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు చూస్తూ ఉంటారు, కానీ వారు ఏం మాట్లాడరు, వారంతా చూస్తూ ఉంటారు. అంచేది మనకి ఈ చెడు వాసన గురువు యొక్క సహాయంతో మనలో ఉన్న చెడు వాసన ఏంటో మనం తెలుసుకోవాలి. గురువు నెమ్మదిగా మనలో ఉన్న చెడు వాసన మనకు చూపిస్తూ ఉంటాడు. వాడే గురువు. మనం ఏదైనా రాసినప్పుడు, వ్యాసం రాసినప్పుడు ఇక్కడ తప్పులు రాసావు, అలా తప్పులు రాసావు, అలా రాయకూడదు, ఇలా రాయాలని గురువు చెప్తాడు. వాడే గురువు. ఇదని లెక్క తప్పు చేసినప్పుడు లెక్క ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్తాడు. తప్పు చేస్తే తప్పును సరిచేస్తాడు. వాడే గురువు. గురువు ఎలా లభిస్తాడని భగవాన్ శ్రీ రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు. అడిగాను ఏం చెబుతున్నారంటే, గురువు వేరు, భగవంతుడు వేరు, ఆత్మ వేరు కాదు, మూడు ఒకటే. గురువు అన్నా, దేవుడన్నా, ఆత్మ అన్నా ఒకటేనే అయ్యా. లోపల ఒక సత్వస్తువు ఉంది, లోపల బ్రహ్మం ఉంది, ఒక చావులేని పిండి ఉంది, చావులేని పదార్థం ఉంది. ఈ దేహానికి మనస్సుకి ఇసుమంతి, ఈ దేహానికి మనస్సుకి మనకు కనిపిస్తున్నటువంటి ఈ లోకానికి ఇసుమంతి సంబంధం లేకుండా లోపల వస్తువు ఉంది. ఆ సద్ద వస్తువునే, ఆ సత్య వస్తువునే కొంతమంది ఆత్మ అంటున్నారు, కొంతమంది బ్రహ్మం అంటున్నారు, కొంతమంది గురువు అంటున్నారు, కొంతమంది దేవుడు అంటున్నారు. కానీ ఉన్న పదార్థం ఒకటి. సర్వంత గురువు ఎలా లాభిస్తాడు అంటే, సర్వాంతరిగామైన భగవంతుడే తన భక్తిని పట్ల జాలితో భక్తిని పరిపక్వతను బట్టి సాక్షాత్కరిస్తాడు. అయ్యా, నువ్వు పూర్వజన్మల నుంచి, అనేక జన్మల నుంచి నువ్వు భగవంతుని ప్రార్థించగ, మనం పూజ ఎందుకు చేస్తామంటే, భగవంతుడికి పూజ ద్వారా భగవంతుడితో సన్నిహితం అవ్వాలి, పూజ యొక్క లక్ష్యం అది. జపం ఎందుకు చేస్తామంటే, జపం ద్వారా భగవంతుడికి సన్నిహితం అవ్వాలి. అంటే ఇప్పుడు మేము జున్నూరు నుంచి మహేంద్ర వాడు వస్తా అంటే, వచ్చే కొద్ది జున్నూరు జున్నూరేమైంది, దూరం అయింది. మహేంద్ర వాడి దగ్గరికి వచ్చే కొద్ది జున్నూరు ఏ విధంగా అయితే దూరమైందో, భగవంతుడికి దగ్గరికి వెళ్ళే కొలది, అమృతానుభవానికి దగ్గరికి కొలది, తేజస్సుకి, వెలికి, వివేకానికి, జ్ఞానానికి, వైరాగ్యానికి దగ్గరికి వెళ్ళే కొలది, ప్రకృతి గుణాలకి, ఈ దేహబుద్ధికి, శవబుద్ధికి దూరం అవుతూ ఉంటాం. అందుకే పూజ.
పూజ అనేది కాలక్షేపానికి కాదు, భగవంతుడికి దగ్గర అవటానికి. జపం కూడా ఎందుకంటే కాలక్షేపానికి కాదు, భగవంతుడికి దగ్గర అవటానికి, భగవంతుడి సమీపంలోకి వెళ్ళటానికి, వారున్న ప్రాంగణంలో ప్రవేశించటానికి పూజ జపము. ఇలా నువ్వు వందలాది జన్మలు వేలాది జన్మల నుంచి గురువు అంటే సామాన్యం అనుకుంటున్నాము, వందలాది జన్మల నుంచి వేలాది జన్మల నుంచి దేవుడికి పూజ చేయగా చేయగా, భగవంతుడికి పూజ చేయగా, అర్చన చేయగా చేయగా, అష్టోత్తరాలు సహస్రనామాలు చదవగా చదవ, భగవంతుని ప్రార్థించగా 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 నీ భక్తికి సంతోషించు. నువ్వు జన్మల నుంచి నువ్వు ఏ వస్తువునైతే ఏ భగవంతునైతే ఆరాధిస్తున్నావో ఆ భగవంతుడే గురు రూపం ధరించి వస్తాడు. అంటే ఈ గురువు ఆ దేవుడు వేరు కాదు. నువ్వు ఏ భగవంతుని అర్చిస్తున్నావో ఆ భగవంతుడే గురు రూపం ఒక శరీరం ధరించి వస్తాడు. ఎందుకు నేను గైడ్ చేయటానికి, నీతో మాట్లాడటానికి, నీ జీవితం మలుపు తిప్పటానికి, నీ జీవితానికి ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయటానికి, నీ చైతన్య స్థాయి పెంచటానికి, నేను ఆనంద శిఖరాలకి శాంతి శిఖరాలు అందుకుని లేక నేను చేయటానికి గురువు ఆ భగవంతుడే గురు రూపం ధరించి వస్తాడు. వాడు గురువు, గురువు వేరు, దేవుడు వేరు కాదు. అంటే నువ్వు జన్మాంతరంలోంచి నువ్వు అర్చన చేస్తా అంటే భగవంతుడే నీ భగవంతుడే నీకు సాక్షాత్కరిస్తాడు, వల్ల గురు రూపంలో దర్శనమిస్తాడు. అప్పుడు ఈ గురువు వేరు దేవుడు వేరు అనుకోకు, ఆ దేవుడే ఈ గురు రూపంలో వచ్చాడు ఈ భూమి మీదకి. అతడు ఒక మనిషి అనుకుని ఇతడు భక్తుడు ఇద్దరు దేహదారుల మధ్య ఉండే సంబంధాన్ని ఎదురు చూస్తాడు. ఏం చేయాలంటే నువ్వు దేహమే అనుకుంటున్నావు, నువ్వు దేహబుద్ధికి పరిమితమై ఉన్నావు. అంచేది భగవంతుడు ఏం చేస్తాడు, రూపం ధరించి వస్తాడు నీకు. రూపం భగవంతుడు ఒక రూపం ధరించి వచ్చి నీకు ఆ రూపబుద్ధి నామబుద్ధి తొలగించడానికి నీకు ఉపదేశిస్తాడు, అనుగ్రహిస్తాడు. గురువు బోధించడమే పని కాదు, గురువుకి మాటలు చెప్పడమే పని కాదు, గురువుకి రాయటమే పని కాదు, గురువు ప్రసంగాలు చేయటమే పని కాదు. నిజమైన గురువు వాడు, నిజమైన గురువు అంటే వాడు ఆత్మ, వాడు మిమ్మల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. గురువు అనుగ్రహ బోధ స్వరూపుడు మాత్రమే కాదు, అనుగ్రహ స్వరూపుడు. అంటే గురువు అంటే కాలేజీలో స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్ళు వాళ్ళు ఆయననే గురువు అంటారు, ఆ గురువు కాదు. ఇక్కడ పాఠం చెప్పటమే కాదు, పాఠం చెప్పటమే కాదు, మీకు బోధించటమే కాదు, మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు వాడు గురువు. మీకు ఏదైతే బోధిస్తున్నాడో ఆ బోధ, ఆ బోధ మీకు అనుభవంలోకి రావడానికి మీలో ఏ సంస్కారాలు ఏ వాసనలు అడ్డొస్తున్నాయో ఆ వాసన మీకు ఉంది అని తెలియ చెప్పి, మీకు అర్థం చేసుకున్నా చెప్పి ఆ వాసన మీకు తొలగించుకోవాలి అనే సంకల్పాన్ని కలగజేస్తాడు వాడు గురువు. అయితే వాడు దేహం ఎందుకు ధరిస్తాడంటే, నువ్వు దేహము దేహానికే పరిమితమై ఉన్నావు కాబట్టి ఆయన దేహాన్ని ధరించి వస్తాడు. దేహదారుడు ఒక నామానికి పరిమితమైన వాడు, ఒక రూపానికి పరిమితమైన వాడు. రూపం లేని స్థితిని నామం లేని స్థితిని అందుకోలేడు, అందుకే గురువు దేహం ధరించి వస్తాడు. కానీ గురువు అంటే ఎవరనుకుంటున్నావు, భగవంతునికి ఆత్మకి ప్రతి రూపం. భగవంతు గురువు ఎవరనుకుంటున్నావు, ఆత్మ ఆ రూపంలో ఉంది, అది మిస్ అవ్వద్దని భగవంతుడు ఆ రూపంలో. గురువు అంటే ఎవడో నీకు పరాయి వాడు అనుకుంటున్నావేమో, నీ ఆత్మలకి ఆయన ఆత్మ, నీ ఆత్మలకి ఆత్మ గురువు, అది పరాయి వాడు అనుకుంటున్నావా నువ్వు. గురువు ఒకటేనేదో మిగతాయని నీ మనస్సు కల్పించినవి, నీ శరీరం మరణించిన తర్వాత నీ కూడా ప్రయాణం చేసేవాడు గురువు మాత్రమే. అసలు గురువు అంటే ఎవరు అనుకుంటున్నావు, సామాన్యం అనుకుంటున్నావా, గురువు అంటే ఆత్మే. ఆత్మే గురు రూపం ధరించింది, దేవుడే గురు రూపం ధరించాడు. అంటే దేవుడికి గురువుకి నువ్వు భేదం చూడొద్దు. నువ్వు ఆత్మకి ఒక రూపం, ఆత్మకి ప్రతిరూపం, దేవునికి ప్రతిరూపం గురువు. వాడు ఏం చేస్తాడంటే పైనుంచి మాటలు చెబుతూ ఉంటాడు, లోపల నుంచి పనిచేస్తూ ఉంటాడు. గురువు చేసే గురువు ఏం చేస్తూ ఉంటాడంటే లోపల నుంచి పై కూర్చుని మనం బోధిస్తూ ఉంటాడు. ఆ మాటలు మీరు అర్థం చేసుకోవడానికి, తదనుగుణంగా జీవించడానికి, మీ జీవితాన్ని ఎప్పుడు మలుపు చెప్పాలో చూసుకుంటూ లోపల నుండి పని చేస్తూ ఉంటాడు. గురువు అంటే ముద్దబ్బాయిలా ఉండడు. గురువు అంటే చైతన్యం, గురువు అంటే ఆత్మ, గురువు అంటే ఈశ్వరుడు, గురువు అంటే వెలుగు, గురువు అంటే ఆనందం, గురువు అంటే శాంతి, గురువు అంటే మరణం లేని వస్తువు. నిజమైన గురువు నీ లోపలే ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. కానీ బయట గురువు ఏం చేస్తాడంటే ప్రతి జన్మకి నీకు తెలిసి ఉన్నావా, నీకు తెలియపోయినా నీ కూడా వచ్చి నిన్ను వెంటాడు, నిన్ను వెంటాడు, నిన్ను వెంటవాడు. ఆ నిజమైన గురువు నీ వర్గంలో ఉన్నాడు చూసావు. ఆత్మ దగ్గరికి తోడుకెళ్ళే వరకు ప్రతి జన్మకి నీ కూడానే వస్తూ ఉంటాడు, నీకు చాకరీ చేస్తూ ఉంటాడు వాడు. మీరు జీతాలు ఇవ్వని పాలేడుకన మీరు మీరు పాలేడుకనాలు పెట్టుకుంటే వాడు ఏ రోజునే కాపీ మీరు ఇవ్వకపోతే ఆడే ఆ రోజునే మానేస్తాడు. నీ దగ్గర ఏమి ఆశించకుండా చేసే పాలేడుకం వాడు అనుగ్రహ స్వరూపం. వాడికి ఇంకోటి చేత కాదు, వాడి స్వరూపమే అనుగ్రహం, ఇంకోటి చేత కాదు వాడికి. వాడికి వాడి దగ్గర అనుగ్రహం తప్పించి ఇంకోటి ఏమి లేదు. ఒకవేళ వాడిని ముక్కల ముక్కల కింద ఖండించినా వాడు మీకు శాంతిని ఇస్తారు వాడి గురువు. అని చేత లోపల ఉండి పనిచేస్తూ ఉంటాడు. లోపల ఎలాగో లోపల గురువు, నిజమైన గురువు లోపల ఉన్నాడు, అంటే ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా, మహా చైతన్యం, మహా విరుగు, నిజమైన గురువు అక్కడ ఉన్నాడు. అయితే ఆ విరుగు నీ లోపల ఉంది, ఆ చైతన్యం నీ లోపల ఉంది, శాంతి సముద్రం, ఆనంద సముద్రం, కాంతి సముద్రం అనే హృదయంలో ఉండి నీ కోసం ఎదురు చూస్తాను. రామకృష్ణ పరమహంస అంతా కూడా ఆ చైతన్యాన్ని అందుకోవటానికి ముందు మీరు ఆత్మస్థితి తరణంగా విడిచిపెట్టండి అన్నాడు. లోపల నీ చైతన్యం లోపల ఉంది, కానీ రెండు విడిచిపెట్టండి మీరు, ఒకటి ఆత్మస్థితి, రెండు పరణ ఉండాలి. ఆ రెండు విడిచిపెట్టండి, ఆ రెండు మీరు విడిచిపెట్టకపోతే మీ మనసు లోపలికి వెళ్ళదు, ఆ లోతుల్లోకి వెళ్ళలేదు, లోపల నా బంగారాన్ని, హృదయంలో ఉన్న బంగారాన్ని అందుకోలేదు. ఆత్మస్థితిని విడిచిపెట్టండి, మిమ్మల్ని మీరు పొగుడుకోవటం విడిచిపెట్టండి, పరణంగా విడిచిపెట్టండి. పరణంగ వల్ల వాళ్ళు ఉన్న సుగుణాలు మీ కళ్ళకు కనపడవు. ఆత్మస్థితి వల్ల మీకు దేహాభిమానం పెరిగిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది, చివరికి మట్టి నిద్రపోతుంది. పరణంలో చేసే వాళ్ళకి వాళ్ళు ఏదైనా సుగుణాలు ఉన్నా వీళ్ళ కళ్ళకు కనపడవు. ఔదార్యం వీళ్ళకు ఉండదు, అన్ని గుణాల్లోకి ఔదార్యం గొప్ప. చాలా మంది వాళ్ళు ఉన్న గుణం చెప్పుకుంటారు, కానీ అయ్యో వాళ్ళు ఈ సుగుణం ఉందని ఎవరు చెప్పరు. ఒక జ్ఞానికి మటుకి సాధ్యం. అందుచేత ఈ ఆత్మస్థితి పరణంద ఈ రెండు విడిచిపెట్టండి. ఈ రెండు విడిచిపెడితే మహావిరుగులోకి ప్రవేశించడానికి మీకు సహాయ సహకారములు అందుతాయి అని రామకృష్ణుడు చెప్పారు. సర్వసాధంగా ప్రతి మనిషిలోనూ ప్రతి జీవుల్లోనూ బలచనటిది. పరణంద వల్ల రజోగుణం పెరుగుతుంది, ఆత్మస్థితి వల్ల దేహబుద్ధి, దేహాభిమానం, శవబుద్ధి పెరుగుతుంది. ఇంకా లోపల వెలుగులోకి ఎలా ప్రవేశిస్తూ ఉంటాడు రామకృష్ణుడు అని చెప్పి లోపల ఉండి పని చేస్తాడు. లోపల ఉండి పని చేస్తాడు. మీ జీవితం ఎలా మలుపు చెప్పాలి? ఒకవేళ నీ ఇదిలో ఏదైనా దోషాలు ఉన్నాయనుకో, ఆ దోషాన్ని నిన్ను విమర్శించడం, ఆ దోషాన్ని నీకు చూపిస్తాడు. నీకు చూపించి ఆ దోషం ఎలా తొలగించుకోవాలో ఆ బుద్ధిని ఇస్తాడు. ఆ బుద్ధి నీకు ఇచ్చి ఆ దోషాన్ని తొలగించుకునే శక్తిని కూడా నీకు ఇస్తాడు. ఎందుకు చేస్తాడు అని అంటే, నీ హృదయంలోనే నిజమైన గురువుని తెలుసుకోవడానికి. ఏ విషయాలైతే నీకు ఏ విశేషించినైతే అడ్డొస్తున్నాయో, ఏ విషయాలైతే అడ్డొస్తున్నాయో, ఏ ఆకర్షణలు అయితే అడ్డొస్తున్నాయో, వాటిని అన్నింటినీ తొలగించుకుంటూ 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 ఆ లైన్ క్లియర్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ నిజమైన ఆత్మలో నిన్ను ప్రవేశపెడతాడు వాడు గురువు. నీకు తల్లిదండ్రులు బట్టలు ఇస్తారు, గురువు జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞాన ప్రదాత గురువు అంటే జ్ఞాన ప్రదాత. దానికంటే స్వచ్ఛమైనది ఏముంది ఈ సృష్టి, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అని అంటాడు కృష్ణుడు. నువ్వు గురువు దగ్గరికి సమీపించేటప్పుడు అవినయంగా వెళ్ళకు, వినయంగా వెళ్ళు, శ్రద్ధగా వెళ్ళు. హేళన పనికి రాదు, గురువు దగ్గరికి హేళన పనికి రాదు. గురువు దగ్గర వినయంగా సమీపించు, శ్రద్ధగా సమీపించు, గురువుని గౌరవించు, వారి యొక్క అనుగ్రహాన్ని సంపాదించి, వారి యొక్క మన్ననలు సంపాదించి, వారి యొక్క ప్రసన్నతను సంపాదించి, ఇది తెలియని విషయాలను వారు అడిగి తెలుసుకుని బాగుపడు అంటాడు కృష్ణుడు అర్జునుడితో. వేసే ప్రశ్న కూడా వినయంగా ఉండాలి, అవినయం పనికి రాదు, హేళన పనికి రాదు. నువ్వు ఎంత వినయంగా అడిగితే, ఎంత భక్తితో అడిగితే, ఎంత శ్రద్ధగా అడిగితే అక్కడ ప్రసన్నుడు అవుతాడు గురువు. గురువు తన హృదయాన్ని ఓపెన్ చేసి నాకు మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అడిగేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండు, అజాగ్రత్త పనికి రాదు అని భగవద్గీతలో భగవంతుడు చెప్తారు. పరమాత్మ భావన విడిచిపెట్టదు. నిన్ను కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఈ విరోధులు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు, మీ స్నేహితులు మిమ్మల్ని స్వాత్రం చేస్తూ ఉండొచ్చు. ఆ గాలి విమర్శల గాలిలో, స్వాత్రాల గాలిలో నువ్వు కొట్టుకుపోవద్దు. ఓ అర్జున, నీకు గౌరవం వచ్చినా, అగౌరవం వచ్చినా, సన్మానం వచ్చినా, అవమానం వచ్చినా పరమాత్మ భావాన్ని విడిచిపెట్టదు అంటాడు కృష్ణుడు అర్జునుడు. ఒకవేళ ఎదట వాళ్ళు దోషబుద్ధితో మాట్లాడినా, అహంకార భావంతో మాట్లాడినా, నువ్వు మటుకు పరమాత్మ భావం విడిచిపెట్టకు, వాళ్ళు వలలో నువ్వు పడతారు. భగవంతుడు భగవద్గీతలో పరమాత్మ భావం విడిచిపెట్టద్దు అని చెప్పాడు. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి దుఃఖాలు ఎదురవుతాయి. నీకు ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి మంచి ఎదురవుతుంది, చెడు ఎదురవుతుంది, సుఖం ఎదురవుతుంది, దుఃఖం ఎదురవుతుంది, లాభం ఎదురవుతుంది, నష్టం ఎదురవుతుంది. ఎప్పుడు కాలం ఒక రకంగా ఉండదు. లాభం రావచ్చు, నష్టం రావచ్చు, మంచి రావచ్చు, చెడు రావచ్చు, దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి లోపల ఉండి పరమేశ్వరుడు ఆడిస్తూ ఉంటాడు ఆ దేహాన్ని. ఏదిస్తే రాని, కానీ పరమాత్మ భావాన్ని విడిచిపెట్టదు అంటాడు స్వామి వాసుదేవస్వామి వారి గీతలో. మీకు కలిమిలోములు రావచ్చు, ఒకసారి ఐశ్వర్యానికి రావచ్చు, ఒకసారి ఇంట్లో ఇబ్బంది పడవచ్చు. ఇవన్నీ కూడా ప్రకృతి విషయాలు, ప్రకృతికి సంబంధించిన విషయాలు. వీటిని చూసి నువ్వు కంగారు పడి పరమాత్మ భావాన్ని విడిచిపెట్టు. లోపల నుండి పనితో ఒక లోపల నిజమైన ఆత్మ దగ్గరికి ఏ వస్తువుని తెలుసుకున్నాక నువ్వు మళ్ళీ చనిపోయాలి, నీ శరీరం చనిపోయాక పుట్టవలసిన పని లేదు. భగవాన్ అంటారు, భగవాన్ బోధ స్వచ్ఛమైనది, ఆ ఎందులు మెతుకులు కాదు. భగవాన్ అంటారు, ఎక్కడి నుంచో వస్తున్నావు అనుకుంటున్నావు, ఎక్కడి నుంచో వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావు, ఎక్కడి నుంచో ఈ మహేంద్ర వాడు వచ్చాం, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, తెలియని చోట నుంచి వచ్చాం, మరి తెలియని చోటకి వెళ్ళిపోతున్నాం అనుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పుట్టాం, ఎక్కడి నుంచి వచ్చి నరసాపురంలో పుట్టాం, మరి నరసాపురంలో చనిపోయి ఎక్కడికో దూరాలు దూరాలు వెళ్ళిపోతాం. మన పరిసరాన్ని, మన బంధువుని, మన స్నేహితుల్ని, మనకి ఏదైనా ఉంటే ధనం ఉంటే ధనాన్ని అన్ని విడిచిపెట్టి బంగారం విడిచిపెట్టి ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాము మనకు తెలియదు, మళ్ళీ మరి ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఎంత దూరం వెళ్ళిపోతున్నాం అని నరసాపురం విడిచిపెట్టి అది కూడా వస్తున్నాం. ఈ భూమి అది కూడా వెళ్ళిపోతున్నాం, ఎక్కడి నుంచో వస్తున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. కానీ నువ్వెవడో నీకు తెలిసినప్పుడు, నువ్వు జీవుని అనుకుంటున్నావు, దేహాన్ని అనుకుంటున్నావు, నువ్వెవడో నీకు తెలిసినప్పుడు, నీ స్వరూపం నీకు తెలిసినప్పుడు, నీ లోపలన్న చైతన్యం నీకు తెలిసినప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి రాలేదు, ఎక్కడికి పోవటం లేదో నీకు అనుభవంలోకి వస్తుంది అంటాడు రమణస్వామి. అది హయ్యెస్ట్ టీచింగ్. ఆకాశ గంగలో నలకలు ఉండవు. ఎక్కడి నుంచో వస్తున్నావో నీకు అనిపిస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, మరణించాను అనుకుంటున్నావు, నిజంగా వెళ్ళిపోతాం పునర్జన్మించండి, కానీ నువ్వు ఎక్కడి నుంచి రావటం లేదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటున్నావు, నీకు రాకలేదు, పోలేదు, కమింగ్ లేదు, గోయింగ్ లేదు అని నీ శరీరానికి మరణం రాకముందే మరణం లేని వస్తువు నువ్వు దర్శించినప్పుడు అజ్ఞాన క్లేశంలోంచి, అవిద్య క్లేశంలోంచి, దేహాభిమానంలోంచి, దేహ బుద్ధిలోంచి, ఈ శవబుద్ధిలోంచి నువ్వు విడుదల పొంది లోపలనే వస్తూ అమృతానుభవం పొందినప్పుడు నీకు తెలుస్తుంది అయ్యా, నీ ఎక్కడి నుంచి రావటం లేదు, ఎక్కడికి వెళ్ళటం లేదు, అంతటా నీవే ఉన్నావు రా. అజ్ఞానులోంచి బయటకు రా, అవిద్యలోంచి బయటకు రా. అవి ఉన్నది వస్తువు నీకు తెలుస్తుంది. నువ్వు అజ్ఞానులోంచి బయటకు రాకుండా, అవిద్యలోంచి బయటకు రాకుండా, మోహంలోంచి బయటకు రాకుండా, అహంభావంలోంచి బయటకు రాకుండా, లోకానికి సంబంధించిన ఆకర్షణలోంచి బయటకు రాకుండా, నా లోపల ఏమి లేదు అనుకుంటే లాభం లేదు, బయటకు రా. ఉండదు, ఉన్న వస్తువు ఉండవు లేదో నీకు తెలుసు. భగవంతుడు నీ లోపల ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, గురువుగా ఉన్నాడు, చైతన్యంగా రా. అజ్ఞాన క్లేశంలోంచి నువ్వు బయటకు రా, అవిద్యలోంచి బయటకు రా. బయటకు వచ్చి లోపల ఉన్న వస్తువు ఉందో లేదో నీకు గోచరిస్తుంది. నువ్వు అజ్ఞానంలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు లోపల ఉన్న వస్తువు గోచరించకపోతే అప్పుడు అడగవయ్యా. వాడు లోపల అమృతానుభవం పొందటం కోసం నీ శరీరం శ్మశానంలోకి వెళ్ళి కాలిపోకముందు శరీరాన్ని కాలిస్తే బూడిద అవుతుంది, కత్తిరితే మట్టి అవుతుంది. నీ శరీరాన్ని శ్మశానాన్ని తీసుకెళ్ళింది కాల్చి బూడిద అవ్వకముందే ఈ దేహబుద్ధిని, దేహాభిమానుల నుంచి నేను విడుదల చేసి ఆత్మబుద్ధిని, ఆత్మ అనుభవాన్ని కలగజేయటం కోసం నీలో ఉన్న దోషాలు ఉంటే నీకు ఆత్మ అనుభవం కలగదు. ఆ దోషాలు ఏంటో గురువు చూస్తూ ఉంటాడు. తీసి అందులోంచి నేను విడుదల, లోపల నుంచి పనిచేస్తూ ఆ బలహీనతల్లోంచి, ఆ దోషాల్లోంచి, ఆ లోపాల్లోంచి, ఆ పొరపాట్లలోంచి నిన్ను విడుదల చేయడానికి లోపల ఉండి గురువు పనిచేస్తూ ఉంటాడు. ఏడాడు ముద్దబ్బాయిలాగా కూర్చోడు వాడు గురువు. ఎవరు చేస్తారు? నీ తల్లి చేస్తుందా? నీ తండ్రి చేస్తాడా? నీ భర్త చేస్తాడా? మహోన్నతమైన స్థితికి, ఉజ్వలమైన స్థితికి, ఉదాత్తమైన స్థితికి, జ్ఞాన శిఖరాల మీద నేను కూర్చోబెట్టడం కోసం మళ్ళీ చాలంటే ఎలా ఉంటుందో, పుట్టుకనేది ఎలా ఉంటుందో తెలియని స్థితిలో నేను తీసుకెళ్ళటం కోసం గురువు చేసే ప్రయత్నం వీడు. గురువు కబుర్లతోటి కాకరకాయతోటి సరిపెట్టేవాడు గురువు కాదు. నీ దోషాలను, నీ లోపాలను చూపించి, నీకు జాగ్రత్తగా చూపించి అందులోంచి విడుదలవటానికి జాగ్రత్తగా ప్రయత్నం, ఎలా విడుదలవటానికి విడుదలయ్యే బుద్ధిని నీకు కల్పించి శక్తిని కూడా నీకు ఇచ్చి అందులోంచి విడుదల చేస్తూ అంతరంగంలో నీ హృదయం యొక్క లోయల్లో, నీ హృదయం యొక్క లోతుల్లో, నీ అంతరంగంలో లోపల 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 డీపెస్ట్, ఎంత నీ హృదయంలో చైతన్యం ఎంత లోపల ఉందో, ఎంత లోతులో ఉందో, అంత లోతులోకి వెళ్ళే వరకు మధ్యలో నేను ఆపు చేయకుండా, ఎంత లోతులైతే నీ లోపల చైతన్యం ఉందో, మహా చైతన్యం నీ లోపల ఎంత లోతులో ఉందో, అక్కడికి చేరుకునే వరకు ఎవరు నిలబడు, నీకు మార్గం చూపిస్తూ నడిపిస్తాడు వాడు గురు. ఎక్కడికి పారిపోడు గురు. ఎవరు నిలబెడతాడు ఆ గమ్యానికి తీసుకునే వరకు, గమ్యానికి తీసుకునే వెళ్ళే వరకు, నేను చెయ్యి పట్టుకుని లోపల చైతన్యంలోకి తీసుకెళ్ళే వరకు, మధ్యన ఏదైనా ఆటంకం కలుస్తాను, ఆటంకాలు క్లియర్ చేసుకుంటాం. ఆ బరువైన రాళ్ళు నీ ఎక్కడు, బరువైన రాళ్ళు గురువు ఎక్కారు. ఆ గురువైన బరువైన రాళ్ళు ఎక్కి ఆటంకాలు ఏమైనా ఉంటే అటు క్లియర్ చేసుకుంటూ ఆ లోపల నువ్వు ఎవరుగా ఉన్నావు వాణ్ణి నీ చేతికి పట్టిచ్చే వరకు నువ్వు నిలిచి పెట్టాడు వాడే గురువు. అదే పులి నోట్లో పెద్ద మాంసం. గురువు దృష్టిలో అందరూ సమానమే, గురువు దృష్టిలో అందరూ సమానమే. అన్ని అన్ని ఎల్ల వేళల్లో, అన్ని ప్రదేశాలు, అన్ని పరిస్థితులు, నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, నీ గాలి నీకు గాలి వాలుగా ఉన్నా లేకపోతే ఎదురు గాలి వీస్తున్నా, నీ సంసారంలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి నీకు వాలి గాలి వస్తున్నా లేకపోతే ఎదురు గాలి వస్తున్నా,
నీకు లోపల ఉండి గొప్పగా ఆ కష్టాలను తట్టుకునే ధైర్యాన్ని ఇచ్చే వాడు ఇద్దరు. మీరు డిప్రెషన్లోకి వెళ్లకుండా ముందు నేను ఉన్నానని చెప్పి లోపల మీకు తగినటువంటి బలం, బలం లోపల బలం, స్ట్రెంగ్త్ ఎనర్జీ ఇచ్చేవాడు లోపల ఉండి పనిచేసేవాడు ఇద్దరు. ఆ కష్టాలను తట్టుకుంటుందని అంతా ఉంటారు, కష్టాలు వస్తున్నాయండి తట్టుకోలేకపోతాం, ఆ తట్టుకునే శక్తిని ఇచ్చేవాడు ఇద్దరు. ఆ లోపల ఉండి పని చేస్తాడు, గురువు చేసే పని మీకు కనపడదు. మీ గుర్తింపులు గురువుకి అక్కర్లేదు. ఎందుకంటే ఆత్మ, గురువు అంటే ఆత్మ, ఆత్మకి గుర్తింపు అక్కర్లేదు, అహంకారానికి గుర్తింపు కాదు. ఈ దేహం నేను అనుకున్నంత కాలం, ఈ శవంతో సంబంధం నాకు ఉన్నంత కాలం, ఈ దేహంతో సంబంధం నాకు ఉన్నంత కాలం, ఈ దేహం నేను అనుకున్నంత కాలం, ఈ ఉపాధితో నాకు సంబంధం ఉన్నంత కాలం ఎవడో అహంభావంలోంచి బయటకు రాలేదు. ఆడు ఆ జన్మకు ఆ జన్మకి మృత్యువుకు లోపడవలసింది. మరణం వచ్చి వాడిని ముందుతాను ఉంటుంది ప్రతి జన్మలో. దుఃఖానికి కారణం దేహాభిమానం. ఈ ఉపాధితో సంబంధమే మనకు అహంభావాన్ని పెరగటానికి, అజ్ఞానం పెరగటానికి ఉపాధితో సంబంధం. అయితే మీరు గురువు గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. భక్తులు అడుగుతున్నాడు, మీరు గురువు గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను, శ్రవణం చేస్తున్నాను, శ్రవణం చేయటం కాదు ఆనందిస్తున్నాను, మీ మాట్లాడుతున్నాను సంతోషిస్తున్నాను, మీ మాటలకి సంతోషిస్తున్నాను, మీ మాటలకి ఆనందపడుతున్నాను, మీ మాటలు వింటంటే నాకు ఏనుగు మీద కూర్చునట్టండి, కానీ వీరు నా గురువు అని నాకు ఎలా తెలుసు. మీరు చెప్పే మాటలు బాగున్నాయి, నాకు ఆనందం కలగజేస్తున్నాయి, నాకు శాంతిని ఇస్తున్నాయి, ఎంత బాగుంది గురువు యొక్క వైభవం అని మీరు అని చెబుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అసలు సాధన చేయకుండానే జ్ఞానాన్ని చేతితో పట్టుకుంటున్నాం అనిపిస్తాను మీరు చెబుతుంటే, అసలు నిజంగా అనుభవంలోకి వస్తే ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది. పంచదార గురించి వింటా అంటేనే నోరు కొంచెం నోట్లో నీళ్లు ఊరుకున్నాయి, పంచదార నోట్లో వేసుకున్నప్పుడు ఇంకెంత గొప్పగా ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి, మీరు చెప్పేదంతా బాగానే ఉంది. వీడు నా గురువు అని నాకు ఎలాగో తెలుస్తుంది. లోకంలో అనేక మంది గురువులు ఉన్నారు, కానీ ఈ గురువు నా గురువు ఎలా తెలుస్తుంది? ఈ గురువు నేనే ఎలా కనుక్కోవాలి? వీడు నా గురువు అని నాకు ఎలా తెలుస్తుంది? కొన్ని సూచనలు చెప్పండి, కొండ గుర్తులు చెప్పండి అని ప్రశ్న భక్తుడు యొక్క ప్రశ్న. నువ్వు చదివేకి ధ్యానం చేయటం వల్ల, జపం చేయటం వల్ల నీకు గురువు ఎవడో నీకు తెలుస్తుంది. నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నాకు గురువు ఎవరు అని ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానంలో నీకు స్ఫురిస్తుంది వీడు నా గురువు. నీ మనస్సు అంతర్ముఖమైతే, నీకు అంతర్దృష్టి కలిగితే అప్పుడు స్ఫురిస్తుంది నీకు లోపల నుంచి వీడు నా గురువు. నీకు అంతర్దృష్టి కలిగిందనుకో, నీకు అంతర్ముఖత్వం కలిగిందనుకో, లోతుకి కలిగిందనుకో, అప్పుడు నీకు స్ఫురిస్తుంది లేదా లోపల వీడు నా గురువు అని. ఎంత చదువుకున్నా, ఎంత చదువుకున్నా, ఎంత పైసాలు ఉన్నా, ఎన్ని శక్తులు ఉన్నా, గురువు యొక్క కృప లేకుండా ఆత్మజ్ఞానం కలగదని చెబుతారు. ఎంత చదువుకున్నా, ఎన్ని పైసలు ఉన్నా, ఎన్ని కీర్తి ఎంత కీర్తి ఉన్నా, గురువు యొక్క కృప లేకుండా వాడికి ఆత్మజ్ఞానం కలగదని చెబుతారు. అంటే గురువు అనుగ్రహం లేకుండా నీ తెలివితేటలు నీకు ఉండొచ్చు, నీ ప్రయత్నం నువ్వు చేయొచ్చు, సాధన నువ్వు చేయొచ్చు, నీ చెప్పలేక నువ్వు పడవచ్చు, కానీ ఈశ్వర అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా నీకు జ్ఞానం కలగదు. అక్కడ ఆయన ఎంత తీరు అవ్వరుస్తుంది, ఆయన ప్రమేయం లేకుండా చెప్పాలి, చివరి పెట్టినది ఆ చివరి మంచి జరుగుతున్నారు కాదు. నీకు చదువు ఉండొచ్చు, శక్తులు ఉండొచ్చు, లేదా గౌరవాలు ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, పైసాలు ఉండొచ్చు, ఎన్ని ఉన్నప్పటికీ ఆ గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా చివరి మెచ్చుకునేవారు రాదు. గురువు ఎవరు అనుకుంటున్నావా? నీ లోపల ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. భగవాన్ చెప్తున్నారు నీ హృదయంలో అంటే మనం అనుకునే వ్యవహారిక సత్యాలు కాదు, ఇది పరమార్థిక సత్యం. ఏంటిది పరమార్థిక సత్యం? నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియదు. అది దానికి ఆనందమే ఆనందము, శాంతి శాంతి. ఆ నిజానికి చావు పుట్టుకు ఎలా ఉంటాయో తెలియదు. ఆ నిజానికి శరీరంతో కానీ, లోకంతో కానీ, కర్మతో కానీ ఎట్టి సంబంధం లేదు. ఒక నిజం ఉంది, ఒక సత్యం ఉంది, ఒక నిజం ఉంది. ఆ నిజం నీ హృదయం లోపల, హృదయం యొక్క లోయల్లో, నీ హృదయం యొక్క లోతుల్లో ఉన్న నిజమే నీ గురువు. అక్కడికి తీసుకెళ్తాడు, ఆ నిజమైన గురువు దగ్గరికి తీసుకెళ్తాడు. బాహ్యంగా ఉన్న గురువు మాటలు చెప్తాడు, బోధిస్తాడు, నవ్వుతాడు, ఆగ్రహిస్తాడు, ఉత్తరాగపడతాడు, కోపం చేసుకుంటాడు, ప్రేమిస్తాడు. కోపం చేసుకున్నా గురువు యొక్క కోపం కూడా నీ అనుగ్రహం అనిపించే మీరు ఇద్దరు. ఏది చేసినా నేను ఆ హృదయంలో ఉన్నటువంటి నిజం దగ్గరికి తీసుకెళ్తానట్టు. అయితే ఆ గురువుకి, నీ హృదయంలో ఉన్న నిజం గురువుకి అనుభవంలో ఉంది కాబట్టి, ఆ నిజమే ఈ గురువు కాబట్టి, ఆ గురువు యొక్క సన్నిధానంలోంచి, ఆ గురువు యొక్క పరిసరాల్లోంచి, ఆ గురువు యొక్క ప్రభావం వల్ల మీరు కొండ పైన మీరు కిందకి ఎలా తారుతుందో అతని హృదయములోంచి అతను ఎప్పుడైతే అతని గురువు వాసనారహితుడు కాబట్టి గురువు ఆత్మ ముద్ద కాబట్టి చైతన్యం ముద్ద కాబట్టి వాటర్ పైనుంచిన వాటర్ కిందకి ఎలా తారుతుందో అలాగే అతనిలోంచి శాంతి జ్ఞానం తారతా ఉంటుందో కిందకి వాటర్ఫాల్ కొండ పైన నీరు ఎలా ప్రవహిస్తుందో కిందకి ఆత్మానుభవం పొందిన వాడు ఆ జ్ఞానానుభవం పొందిన వాడిలోంచి వాడు వైబ్రే వాడి పరిసరాల్లో వాడి సన్నిధిలో వాడి యొక్క వైబ్రేషన్స్ వల్ల నీకు శాంతి నీరు ప్రవహించినట్టు శాంతి ప్రవహిస్తుంది శాంతి ప్రవహిస్తుంది జ్ఞానం ప్రవహిస్తూ వస్తుంది హృదయం వల్ల వాడి సన్నిధి మాత్రమే సరిపోతుంది వాడి ప్రజెన్స్ మాత్రం వారు మాట్లాడక్కర్లేదు వారు రాయక్కర్లేదు వారు ఏమి పని చేయక్కర్లేదు వారి ప్రజెన్స్ వారి ఉనికే వారి అస్తిత్వమే సరిపోతుంది నాకులతోటి పని లేదు రాతలతోటి పని లేదు ఉపన్యాసాలతోటి పని లేదు వారి అస్తిత్వం సరిపోతుంది వారి ఉనికి సరిపోతుంది వారి ప్రజెన్స్ సరిపోతుంది రమణ మహర్షి గారికి వాడు భక్తులు ఇచ్చాడు పూర్వకాలంలో అది ఇచ్చి అరగంట కూర్చున్నాడు చల్లటి దొర దొరలు చల్లగా ఉంటారు వాడు మరీ చల్లగా ఉన్నాడు అసలు దొరలు చల్లగా ఉంటారు వాడు మరీ చల్లగా చెరుపులు చెరుపు చల్లగా ఉన్నాడు వాడు అరగంట కూర్చుని ప్రశాంతంగా మిమ్మల్ని ఏదో అడగాడని వచ్చాడు మిమ్మల్ని వచ్చి చేసి నేను మామూలుగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు మీ గదిలో ప్రవేశించినప్పుడు మీ హాల్లో ప్రవేశించినప్పుడు ఏదో అడగాలని వచ్చాడు కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అడగాలనుకుంటున్నాం లేదు చూడాలనిపిస్తాను మిమ్మల్ని చూసిన తర్వాత నన్ను నాకేమో అడగాలనిపించకుండా చూసి తగ్గి చూడాలనిపిస్తుంది కానీ నాకు ఇది కావాలి అది కావాలని అడగాలని బుద్ధి రావటంలో కానీ చూడాలనిపిస్తాను అడగాలనిపించడం లేదు మిమ్మల్ని చూసి తగ్గి చూడాలనిపిస్తుంది కానీ నాకు ఇది కావాలని మిమ్మల్ని చూస్తే నాకు అడగాలనిపించడం లేదు అది చైతన్యం అది జ్ఞాని యొక్క వైభవం అది ఆత్మ యొక్క వైభవం అంటే లోపలన్నది ఆ నిజమే లోపల మీ లోపలన్న నిజమే గురువు అయ్యా వాడే నిజమైన గురువు ఆ నిజమైన గురువు దగ్గరికి తీసుకెళ్ళటం కోసం దేహం ధరించిన గురువు చైతన్యం చేస్తూ ఉంటాడు అక్కడికి తీసుకెళ్ళటం కోసం ఏది నిజమో నీకు తెలియకపోయినా ఏది నిజమో గురువుకి తెలుసు నీ హృదయంలో ఏముందో నీకు తెలియకపోయినా నీ గురువుకి తెలుసు అక్కడ తీసుకెళ్లే వరకు నేను ఇంటికి పెట్టడు ప్రతి జన్మలో నీ కూడా వస్తూ ఉంటాడు నీ కూడా వెంటాడుతూ ఉంటాడు నీ వెనకాలే ఉంటాడు నీకు కనపడ్డు ఆ టైం చూసి నీ జీవితాన్ని మరుపు తిప్పుతూ ఉంటాడు వాడే గురువు గురువు దగ్గర నుంచి మనం పొందేది బంగారం గురువుకి మనం ఇచ్చేది మట్టి లోపల నిజం నీకుంది లోపల నిజం నీ లోపల ఉండు అవి ఉండవు నీకు తెలియటం లేదు చనిపోతున్నాను చనిపోతున్నాను అనుకుంటున్నావు కానీ చావు లేని వస్తువు నీ హృదయంలో ఉండే నీకు తెలియటం లేదు భగవంతుడే నీ స్వరూపంగా ఉన్నాడు భగవంతుడే నీ లోపల ఆత్మగా ఉన్నాడు సర్వేశ్వరుడే నీ లోపల ఆత్మగా ఉన్నాడు కానీ నీకు తెలియటం లేదు ఏం చేత తెలియటం లేదు అజ్ఞానం అనే తెర అజ్ఞానం అనే పొర నీకు అడ్డొస్తుంది అజ్ఞానం అనే తెరని నీ ఎంత నువ్వు కత్తిరించలేకపోతున్నావు గురువు వచ్చి నీకు ఎంత కత్తిరింపజేయటానికి వచ్చాడు వాడి గురువు వాడు సబ్జన్ పెద్ద సబ్జన్ అది గురువు అంటే పెద్ద సబ్జన్ ఆ కత్తిరేడికి నిన్ను ముట్టుకోమంటాడు కానీ కత్తిరించటం ఆయన కత్తిరిస్తాడు గురువు అంటే సబ్జన్స్కి సబ్జన్ గురువు అంటే ఎవరు సబ్జన్స్కి సబ్జన్ అయ్యా వాడు లోపలన్న వస్తువు నీకు తెలియట్లేదు కారణం ఏంటి అజ్ఞానం వల్ల తెలియట్లేదు అభిమానం వల్ల తెలియట్లేదు అవిద్య వల్ల తెలియట్లేదు ఆయన చేత వాడు ఏం చేస్తాడంటే గురు కృప వల్ల వాడు కృప నీ చేత నీకు వర్షింపజేసి నీకు లోపల నుంచి బలాన్ని ఇస్తాయి కర్రే ధైర్యాన్ని ఇస్తాయి నువ్వు తిరిగి పడిపోకుండా దింబోలు పడిపోకుండా ధైర్యాన్ని ఇస్తాయి ఏదైతే లోపల ఉన్న బ్రహ్మానుభవానికి అమృతానుభవానికి ఆనందానుభవానికి ఏదైతే నీకు అడ్డొస్తుందో ఆ అజ్ఞానం అనే చరణ తెలుగుంపు చేసేవాడు ఒకవేళ అజ్ఞానం అనే చరణి అజ్ఞానం అనే చరణ పెంచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకో కానీ గురువు కృప నీకు లేదనుకో ఆ చరణ నువ్వు తొలగించలేదు నీయంతా నువ్వు కత్తిరించలేదు దీన్ని ఆ చరణ నీయంతా నువ్వు తొలగించుకోలేదు అంటున్నాడు ప్రధాన నీ తెలుగు చేతలు సరిపోదు నీ సాధన సరిపోదు నీ ప్రాణాయామం సరిపోదు నువ్వు పూజ చేసిన నీ పూజ సరిపోదు ఒకవేళ బిల్లు గోపురాలు కట్టించిన ఆ పుణ్యం నీకు సరిపోదు ఎంతటి వాడు నువ్వు ఈ జీవుడు ఎంతటి వాడు నువ్వు చేసే మంచి అంత ఈ సృష్టి ఎంత విశాలమైంది అందులో నువ్వు అంత నువ్వు చేసే మంచి అంత నువ్వు సరిపోదు ఒకవేళ ఎంత సాధన చేసినా గురువు యొక్క దయ లేకపోతే గురువు యొక్క అనుగ్రహం లేకపోతే అజ్ఞానం అనే చరణ అజ్ఞానం అనే చరణ చక్కగా తొలగించి నువ్వు బయటకు రాలేదు ఈ చక్రంలోంచి జన్మ మరణ చక్రంలోంచి విడుదల పొంది నువ్వు బయటకు రాలేదు నీకు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు సుఖం లేదు శాంత లేదు బాగానే చెప్తున్నారు గురువు దయ ఎలా ఉంటుంది ఈ పంచదార నోట్లు వేసుకుంటే చిల్లిగా ఉంటుందని చెబుతున్నారు కదా మరి గురువు దయ గురువు కృప ఆ గురువు మెరిచి ఆ గురువు తన కోసం ఎలా ఉంటుందని చెప్పడానికి గుర్తుడు ఏమన్నా ఉన్నాయా అని ప్రశ్న గురువు యొక్క కృప గురువు యొక్క దయ ఎలా ఉంటుంది ఇవాళ పంచదార నోట్లు వేసుకున్నాం చాలా చిల్లిగా ఉంది ఒక బ్రూ కాఫీ తాగానే ఇవ్వాలి పోదు చాలా బాగుంది, నెక్స్ట్ కాఫీ కాదు చాలా బాగుంది అని ఇలా అనుకుంటున్నాను కదా నోట్లు వేసుకుని. అయితే గురువు కృప ఇచ్చింది ఇలా ఉంటుందని మీరు ఏమైనా కొన్ని మాటలు చేసి చెప్పగలరా మాకు అర్థం అవటం కోసం, అది తెలియటం కోసం అడుగుతున్నాను, మాకు ఎంతో కొంత అర్థం అవటం కోసం అడుగుతున్నాను అని భక్తుడు ప్రశ్నిస్తుంటే భగవాన్ ఏమంటున్నారంటే, అవి మాటలకు చెబుదవకాలు నీకు చెప్పడానికి ప్రయత్నం చేసినా ఆ మాటలకు అందదు, తలంపులకు అందదు, అది ఇంద్రియాలకి అందదు, ఓహ ఊహిందా ఉంటే మన ఇమాజినేషన్కి అందదు, చేతలకు అందదు, తలంపులకు అందదు, మాటలకు అందదు, అవి ఇమాజినేషన్కి ఊహలకు అందదు, ఇమాజినేషన్కి కూడా అందదు, అది అనుభవైతవేద్యం, అది అనుభవానికి అందిదే కానీ మాటలకి తలంపులకి చేతలకి ఊహలకి అందము అందదు, అది అనుభవైతవేద్యం, అది అనేది అనుభవించవలసిందే. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో అయినా 100 జన్మల తర్వాత కూడా అనుభవం హృదయంలో అనుభవం, ఈ కాలంలో నీ చేతుల్లోనూ అనుభవంలోకి రాదు, హృదయంలోనూ అనుభవంలోకి వస్తుంది, అది అనుభవించవలసిందే. అనుభవించినప్పుడు నీకు తెలుస్తుంది అనుభవేక వైద్యం. నన్ను మాటల చోటు చెప్పమంటున్నావు, అది మాటకు అందేది కాదు, ఇంద్రియాలకు అందేది కాదు, మనసుకు అందేది కాదు, ఓకే అందేది కాదు, ఇదేమిటి అందనిగా అన్ని ఎలా చెప్పమంటావు? పంచదార తీయగా ఉంటుంది, తీపి ఎలా ఉందంటే ఎవరు చెప్పగలరు? పంచదార తీయగా ఉందని మనం తెలుసుకో, ఆ తీపి ఎలా ఉంటుందని మీరు ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి, అది మీరు అప్పుడు అప్పుడు గురువు ఏం చెప్తాడు, అది నువ్వు నోట్లో వేసుకుని తీసుకో నీకు తెలుస్తుంది అని చెప్తాడు అంతే కదా. అదే పంచదార పంచదార తీయగా ఉందని చెప్తాం, పంచదార తీపి ఎలా ఉంటుందంటే నోట్లో వేసుకుని తీరే నీకు తెలుస్తుంది అని అంటాం. అలా మాటలతో చెప్పడం, మాటలతోటి అది చెప్పడం, మాటలు కూడా మనం అతిగా మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలి? అంతవరకు మాట్లాడుతోగా మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి. తిండి చేత కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే తిండి నేను ఎక్కువ చెంత మొదలు పెడతాం అనుకోండి, తిండి ఆకలి పెరుగుతుంది, అది తిండి చేత కూడా తగు జాగ్రత్త, తగు మాత్రంగా ఉండాలి. అసలు నీ తిండిని నీ శరీరానికి అవసరం అయిన దానికంటే తిండి ఎక్కువ తింటే నీకు తమోగుణం వచ్చేస్తుంది, తమోగుణం వచ్చేస్తుంది ఎక్కువ నిద్ర కూడా వచ్చేస్తుంది. మాటల కాడ జాగ్రత్తగా ఉంది, తిండి కాడ జాగ్రత్తగా ఉంది, నిద్ర కాడ వేసింది జాగ్రత్తగా ఉంది. మీకు తిండి ఎక్కువ అయితే నిద్ర పెరుగుతుంది, సామర్థనం పెరుగుతుంది, సమగుణం పెరుగుతుంది, తిండి కాడ బహు జాగ్రత్తగా ఉంది. తిండి దగ్గర చెడ్డ లక్షణం ఉండదు, మనం తిండి ఇంకా ఆకలి పెరుగుతూ ఉంటుంది, అప్పుడు ఇంకా అత్యనాలని ఇచ్చేనాలని ఇంకా ఆకలి పెరిగిపోతూ ఉంటుంది, అంటే బహు జాగ్రత్తగా ఉంది తిండి కాడ. మీకు సత్వగుణం పెంచుకోవాలనుకుంటే మాటల కాడ జాగ్రత్తగా ఉండు, ఏ మాట మాట్లాడకూడదు, ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండు, మాటల కాడు జాగ్రత్తగా ఉండు, తిండి కాడు జాగ్రత్తగా ఉండు. నిద్ర కూడా అతి నిద్ర పనికి రాదు, స్నేహాలు కూడా తగు మాత్రంగా చేయండి కానీ అతిగా చెయ్యండి, అతిగా చేస్తే స్నేహాలు కూడా బంధిస్తాయి. కొంతమందికి పని అయితే కూడా అలా పని చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం భోగం అక్కర్లేదు. కొంతమంది కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, అవి ఎవరిలోకల్లో తింటూ ఉంటారు, అంతా వాడే తినేయాలని అనుకోడు. కొంతమంది వాడు సంపాదించినంతా వాడే తినేయాలనుకుంటాడు, కొంతమంది వాడు సంపాదించినంత మనమో తిందాం ఇతరులు తింటారనుకుంటాడు, కొంతమంది వాడే తినేయాలనుకుంటాడు, కాడు సంపాదన అంతా వాడే తినేయాలనుకుంటా ఉంటాయి. నేను స్వార్థపరుడు అనుకోండి, ఉదాహరణకి ఎవడైనా దుర్మార్గుడు వచ్చి నాకు సహకరిస్తున్నాడు అనుకోండి, వాడు సన్మార్గుడు కిందే నాకు లక్ష్యం, ఇంకా నా స్వార్థం నా స్వార్థం అలా అనిపించలేదు. కానీ స్వార్థం ఉన్నవాడికి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా స్వార్థం ఉన్నవాడికి పరమార్థం అనగా గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, అంటే గురువు కృప ఎలా ఉంటుంది, గురువు దయ ఎలా ఉంటుంది అంటే నన్ను చెప్పమంటున్నావు. అది మాటలతో చెప్పలేము, అది మాటలకు అందదు, తలంపులకు అందదు, ఊహకలకు అందదు, ఇంద్రియాలకు అందదు, అందేది కాదు, ఇంకా అందేది కాదు అయ్యా, ఇది బియ్యాండ్ ఇమాజినేషన్, ఇది బియ్యాండ్ థాట్, ఇది బియ్యాండ్ వరల్డ్, అది మాటకు అందేది కాదు. దానికి ప్రత్యేకం లోపల ఉండి లోపల నీ మాట దాని గురించి చెప్పలేదు, నీ మాట దాని గురించి, నీ ఊహ అంత దూరం వెళ్ళదు, నీ తలంపు అంత దూరం వెళ్ళదు. ఏమి తలంపు, ఏమి తలంపులో ఏముంది, తలంపు నిజం కాదు, నీకు వచ్చే ఉద్రేకాలు నిజం కాదు, నీకున్న అసూ తలంపు, నీకున్నటువంటి రాగం తలంపు, నీకున్న ద్వేషం తలంపు, నీకు ఎప్పుడైనా ఉద్రేకం వస్తూ ఉంటుంది, అలా పూర్వమ్మ ఊగినట్టు ఇలా ఊగిపోతూ ఉంటావు ఇంట్లో, అది కూడా నిజం కాదు. నీ ఉద్రేకం నిజం కాదు, నీ రాగం నిజం కాదు, నీ ద్వేషం నిజం కాదు, నీ ఇష్టం నిజం కాదు, నీ అయిష్టం నిజం కాదు, నీ దేహం నిజం కాదు, నీ మనస్సు నిజం కాదు, నీ ఇంద్రియాలకు చూడబడే వస్తువులు, నీ ఇంద్రియాలు చూడబడే విషయాలు నిజం కాదు, అంతే కాదు నీ తలంపు కూడా నిజం కాదు, నీ ఇష్టాలు అయిష్టాలు నిజం కాదు, ఎన్ని తలంపులు ఏ తలంపు నిజం కాదు. ఆ తలంపులు అక్కడికి వెళతాయా, ఆ లోపల నా చైతన్యం దగ్గరికి, నీ కోపము తలంపు, నీ కామము తలంపు, నీ ఇష్టము తలంపు, నీ అయిష్టము తలంపు, నీ దేహం ఒక తలంపు, నీ కళ ఒక తలంపు, నీ పుట్టుకొక తలంపు, నీకు ఎప్పుడైనా ఉద్రేకం వస్తుందో ఆవేశం వస్తుందో పోలేరం అయిపోతావు ఉంటావు,
అది మీ ఆయన్ని కూడా పట్టుకుని కొట్టేయాలనిపిస్తుంది మీకు, అంటే రోజు కొట్టరు కానీ ఎప్పుడైనా కొట్టాలనిపిస్తూ ఉంటుంది. అది కూడా తలంపే, అది కూడా తలంపే, ఎన్ని తలంపులు, ఈ తలంపురా అంత దూరం వెళ్ళి ఆ సత్యానుభవం అమృతానుభవం పొందటానికి ఈ తలంపులు అంత దూరం వెళ్ళి. ఈ తలంపు నిజమా? ఈ ఉద్రేకాలు నిజమా? ఈ ఆవేశాలు నిజమా? ఈ చావులు నిజమా? ఈ పుట్టుకలు నిజమా? ఏం నిజంగా గాఢ నిద్రలో మీ దేహంలోంచి, లోకంలోంచి, జీవ లక్షణాలలోంచి, ప్రకృతి లక్షణాలలోంచి విడుదల పొందుతున్నారు నేను. మీకు ఎన్ని తలంపులు రాని, మంచి తలంపులు రాని, చెడు తలంపులు రాని, ఇది నిజమ కాదు. నిజమ దగ్గరికి నిజమ కానీ తలంపులు వెళతావు. నువ్వు ఏదో భజన చేసి ఉద్రేకపడిపోతే పోల రంగులా ఉద్రేకపడుతుంది. ఈ ఉద్రేకం నేను నిజం దగ్గరికి తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. తలంపు నిజం కాదు, మంచి తలంపు నిజం కాదు, చెడు తలంపు నిజం కాదు. ఇట్ ఈస్ బియాండ్ థాట్. ఇట్ ఈస్ బియాండ్ ఇమాజినేషన్. ఇది చెడు తలంపులు వస్తున్నాడు ఏదో కాదు, మంచి తలంపులు వస్తున్నాడు ఏదో కాదు. మీకు ఎప్పుడైనా ఉద్రేకం వస్తే తలంపులు వచ్చాక ఉద్రేకం వస్తున్నాయి, కానీ తలంపులు రాకుండా ఉద్రేకం రాదు. ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ ఊహలు లేవు, ఎక్కడైతే సంకల్పాలు లేవు, ఎక్కడైతే భయాలు లేవు, అక్కడ ఉంది ఆ శబ్ద వస్తువు, సత్య వస్తువు, బ్రహ్మ మాత్రమే.